primero en los 5 días. Estuve en un lugar trabajando en Puerto Rico. Y un gran hombre para otro tiempo. Creo que era el curvo. Yo ayudé a una de las regiones que tiene que ser por tu en la gente me mi hermano con un macho que me fue loco. Mi hermano con un macho que él ahora me tiene que ahora está de la jergada a la jergada pero tu propio la onda de él era un poco mi tío la chica a la tía no me capaz de tocar la actualidad de acción manual entero excusar la última ruta yo era un hombre pero ഏറെ ചെറുമുട്ടിനോട്ട് ഈ പക്കനും തിന്നോട്ടേ ഒട്ടുമുക്ക അതായത് ഭഗവാൻ ഇഷ്ടം മണ്ണ സ്വാമി ഗാർ മാറ്റുന്ന അക്ഷരം മാറ്റുന്ന ഏ പക്കനും ബാധിക്കുന്നു ജ്ഞാനം അതേ ഏ കൊണ്ട് ഗ്രന്ഥാത്മ ശ്ലോകാല കണത പറ്റണം ഏത് ദാന ധർമ്മ ചെയ്യണം బాహ్యానికి సంబంధించిన విషయాలే మనం జ్ఞానం అనుకుంటాం. జ్ఞానం అంటే పుస్తకాల్లో లేదు సద్గుణాలు చక్కటి గుణాల కనుక మాట్లాడుచుకుంటే అది సహజంగా నదిని సముద్రంలో కలిసినట్టు మనకు జ్ఞానం లేదు. ఈ అక్షర జ్ఞానం దాటిపోయినా సంతకం పెట్టడం చేతకపోయినా మీకు జ్ఞానం వచ్చేసి సహృదయుంటే సద్గుణాలు దైవీ సంపద రామకృష్ణ పరమహంస గారికి ఏం చదువుతుంది ఏం చదువు కానీ జగత్ గురువు రామకృష్ణ పరమహంస గారికి ఏం చదువు కానీ జగత్తు గురువు అయ్యాడు అంటే ఆంగ్లవాడు మొదటి లక్షణం మధ్య లక్షణం చివరి లక్షణం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ప్రవేశించినప్పటికీ మీ ఏ మతం అయినప్పటికీ మీ గురువు ఎవరైనప్పటికీ మీ ఇష్టమైన ఎవరైనప్పటికీ దాంతో నాకేమీ నిమిత్తం లేదు. మీ గురువు ఎవరైనా అవ్వచ్చు, మీ మతం ఎవరైనా అవ్వచ్చు, మీరు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, హరిజనులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, కులంతో కానీ మతంతో కానీ దీనికి అసలు సబ్జెక్ట్తో సంబంధం లేదు. దేశంతో కానీ మీరు భారతీయులు అవ్వచ్చు, అమెరికన్స్ అవ్వచ్చు, కెనడా వాళ్ళు అవ్వచ్చు, దాంతో మీ ఒకటే ముఖ్య స్థైర్యం కావాలి. స్థైర్యం అంటే మీ ధైర్యం కావాలి. ఈ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే వాళ్ళకి ఎవరికైనా మంచి ధైర్యం అది మొదటి మాట, మధ్య మాట, చివరి మాట. అంటే ఇది మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలనుకుంటే మోక్ష మార్గంలో స్థిరంగా ఉండాలంటే మోక్ష మార్గంలో వ్యాధరింగ లేకుండా ఉండాలంటే ఇటుగాలిస్తే అది కొట్టిపోయే పద్ధతిగా లేకుండా ఉండాలంటే మోక్ష మార్గంలో మొట్టమొదటి స్థైర్యం ఉన్నవాడే ధైర్యం ఉన్నవాడే నిలబడి ఒక మన మనసుకు ఏదైనా వికృతి వచ్చిందనుకోండి, మన మనసులో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ధైర్యం లేనట్టే మన ప్రయాణంలో ఎవరైనా ఒక మాట అంటారు, మీరు ఏదో మీకు మాట అన్నారనుకోండి, ఆ మాట అనక ముందు నా మనస్సు ఎలా ఉందో అలా కాకుండా మీరు అది మాట అన్నతరం నా మనసు వికృతి పొందిందనుకోండి, నా మనసు ఏదైనా రజోగుణం పుట్టిందనుకోండి, దాని అర్థం ఏంటంటే స్థైర్యం లేనట్టు ధైర్యం లేనట్టు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే వాళ్ళందరూ కూడా ఏముండాలి, స్థైర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఏమనిపిస్తుంది నాన్నగారు చెప్పిన మాటలు వింటున్నాం, 2 గంటల సేపు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, దీనివల్ల మనకి సంపాదన ఉంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ జీవితంలో చాలా ముఖ్యమైన ధైర్యం. మీకు గంట కాలక్షేపం చేస్తే గంట 2 గంటలు కాలక్షేపం చేస్తే 2 గంటలు చాలా ముఖ్యమైన ధైర్యం. మనస్సు మధురంగా ఉండాలంటే, మాట మధురంగా ఉండాలంటే, జీవితం మధురంగా ఉండాలంటే మీ ఆడంబరానికి దూరం, ఆడంబరానికి ఎవరైతే దూరంగా ఉంటుందో వాడు సహజంగా జ్ఞానం వరిస్తున్నాం. ఆడంబరం మనం దూరంగా ఉండే కొద్దీ వాడి జీవితం మధురం అవుతుంది, వాక్కు మధురం అవుతుంది, మనస్సు మధురం అవుతుంది, వ్యసనాలకు దూరం అవుతుంది. ఈ చేపలు వాడు చేపకి మనలు ఎరగా పెడతాడు. ప్రపంచంలో మనకు కనిపిస్తున్నట్టు మనం సంపాదించుకునే వస్తువులన్నీ కూడా మాయకు పని. మీరు సంపాదించుకునే వస్తువులు కానీ నేను సంపాదించుకునే ప్రపంచం మనం కల్పిస్తూ కనిపిస్తున్నటువంటి వస్తు జాలం అంతా కూడా మాయ ఉపయోగించుకుంటారు మీ పనిముట్లని. ఆ పనిముట్ల మీద ప్రపంచంలో వస్తువుల మీద మనకు మోహం కలుగుతుంది. ఇప్పటికే మనకు మోహం కలిగింది, మాయ వచ్చి మనం ముక్కు పట్టుకుంటాం. ఇదంతా మాయ యొక్క సృష్టి, ప్రపంచంలో వస్తువులని వస్తువులు మనం పొందాలి అని కాంక్ష కలుగుతుందే కలుగుతాం, అది మాయ యొక్క చేష్ట. ఇంకేంటంటే శరీరం కంటే జీవితం కంటే మన ప్రాణం కంటే కొన్ని శీలం గొప్పది. ఆత్మ దేవుడు మతము అని అటు పెట్టించండి. రాగద్వేషాలు నాకు ఉంటే మిమ్మల్ని కూడా నేను ప్రాపర్ గా అర్థం చేసుకోండి. ఎక్కడో ఆత్మ దాకా వెళ్ళక్కర్లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు రాగద్వేషాలు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోండి. మీ మీద నాకు ద్వేషం ఉంటే మీరు మంచివాళ్ళైనా నాకు చెడ్డగా కనిపిస్తారు. మీ మీద నాకు రాగం ఉంటే మీరు చెడ్డవాళ్ళైనా నాకు మంచిగా కనిపిస్తారు. ఇలా పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు కూడా ఈ సమాజాన్ని రాగద్వేష రహితంగా అర్థం చేసుకునే మనుషులు ఎంతమంది ఉన్నారు. కళ కనిపిస్తున్న ప్రపంచాన్ని నేను రాగద్వేషాలు లేకుండా నేను అర్థం చేసుకోలేకపోతే ఎక్కడో అతీతంగానే దేహానికి అతీతంగా లోకానికి అతీతంగా ఉన్న ఆత్మ ఎలా తెలుస్తుంది? నా కళ్ళకు కనిపిస్తున్న మనుషుల్నే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కదా. నేను లోకానికి అతీతంగా, నామానికి అతీతంగా, కాలానికి అతీతంగా, దేహానికి అతీతంగా, దేశానికి అతీతంగా ఉన్న ఆత్మ నాకు ఎలా తెలుస్తుంది? రాగద్వేషాలు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు పోరుడులో ఉండొచ్చు, నేను జిమ్మూరులో ఉండొచ్చు, ఇంకొకరు పాలకుల్లో ఉండొచ్చు. జీవుడు తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత, సృష్టిలోకి వచ్చిన తర్వాత ప్రతి జీవుడికి ఏవో కొన్ని పరిసరాలు ఉంటాయి. పరిసరాలు లేకుండా అసలు మనం బయటికి రావస్తాం లోపల. అత్తగట్లో ఉన్న పరిసరాలు వేరు, జీవుడిలో ఉన్న పరిసరాలు వేరు, పాలకుల్లో ఉన్న పరిసరాలు వేరు, రష్యాలో ఉన్న పరిసరాలు. ప్రతి జీవుడికి ఏవో కొన్ని పరిసరాలు ఉంటాయి. మీరు ఈ పరిసరాలు జయిస్తేనే కానీ, ఈ పరిసరాలను అతిక్రమిస్తేనే కానీ, ఈ పరిసరాలు మనం నిగ్రహించుకోగలిగితేనే కానీ వాటి జ్ఞానం పొందడానికి అవకాశం. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలను నేను జయించలేకపోతే వాటికి హీల్ అయిపోతే నాకు జ్ఞానం ఎలకదు. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలను నేను జయించలేనప్పుడు నాకు జ్ఞానం ఎలకదు. నాకు శరీరం ఎంత వచ్చిందంటే పరిసరాలు వచ్చేస్తాయి. పరిసరాలు లేకుండా అసలు ఊరుంటుంది. భగవంతుడు వాసుదేవ స్వామి ఆ గీతంలో పొడుగున మూడు రాగద్వేషాలు విడిచిపెట్టడానికి చెబుతూనే ఉంటాడు. పాపం ఏదో మూలంచి వచ్చి చెబుతూ ఉంటాడు. ఏంటి ఇంత చేదస్థం, భగవంతుడు కూడా ఇంత చేదస్థంగా చెబుతున్నాడు ఏంటి అనిపిస్తుంది. ఏదో ఉండిపెట్టుకుంటాడు, ఏదో 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 సబ్జెక్ట్ అక్కడ ఎత్తుకుంటాడు. ఒక నీకు రాగద్వేషాలు విడిచిపెట్టింది ఏం ఎందుకులా చెబుతున్నాడు భగవంతుడు. ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ, మీరు ఎంత ధనంతో తొలతూగుతున్నప్పటికీ, ఎన్ని బంగారాలు ఉన్నప్పటికీ, ఎంత విద్యావంతులైనప్పటికీ, మీకు 10 PhDలు ఉన్నప్పటికీ, మీకు అధికారం ఉన్నప్పటికీ, ఎంతమంది సరే రాగద్వేషాలను మనిషి సుఖపడడు. రాగద్వేషాలను మనిషికి శాంతి పడడు, వాడు సుఖపడడు. మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే, అందుచేత మీరు సుఖపడటం కోసం, మీరు శాంతిలో కూరుకుపోవటం కోసం, ఇప్పుడు కాంతిగా ఉండటం కోసం రాగద్వేషాలు విడిచిపెట్టిన భగవంతుడు ప్రతి అధ్యయనంలో కూడా ఏదో ఉండిపోతుంది. మీరు కోట్లాది రూపాయలకు పరగెత్తినప్పటికీ, మీరు ఎన్నో డిగ్రీలు పొందినప్పటికీ, ఈ హృదయంలో మీరు రాగద్వేషాలతో కాలిపోతుంటే మీరు ఎన్నడూ మీ జీవితం మీరు సుఖాన్ని చూడలేరు, శాంతిని చూడలేరు, కాంతిని చూడలేరు. చెప్పవలసిన మాట సరళంగా చెప్పడం మానేసి కఠినంగా చెప్పడం కూడా ఒక హింసం. నేనే చెబుతున్నాను అనుకోండి, మీకు ఎలా అర్థమవుతుందో అలా చెప్పడం మానేసి కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు అది కూడా ఒక హింస. నేను చెప్పే మాటలు కనుక మీరు పవిత్రులు అవ్వటానికి ఉపయోగపడితే, నేను చెప్పే మాటలు మీరు పవిత్రులు అవ్వటానికి ఉపయోగపడితే, మీరు కోట్లాది రూపాయలు సంపాదించిన ధనం కంటే ఎక్కువ పోయేవాడు. ఇది మీ పవిత్రత మీకు జన్మాంతరంలో కూడా వస్తుంది. మీరందరూ ఇంటి పేరు ప్రార్థనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, అష్టోత్తరాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ మీరు పవిత్రం అవ్వాలి అనేది మీరు ఎప్పుడైనా ఈశ్వరుని ప్రార్థించారని మీరు ఎవరండి? మీ ప్రార్థనలు మీరు ఏ దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారో ఆ దేవుణ్ణి నన్ను పవిత్రుని చేయి స్వామి, నన్ను పరమ పవిత్రుని చేయి స్వామి అని మీ ప్రార్థనలో మీరు ఎప్పుడైనా ఏ దేవుడైనా ప్రార్థించారు? మీరు పవిత్రుని చేయమంటే మానేసి ప్రపంచంలో వస్తుజ్వాలం కోసం ఏదో ఒక వస్తువుని దృష్టిలో పెట్టుకుని ఆ వస్తువుని ఎక్కడైనా చూడటం కోసం మీరు దేవుని ప్రార్థిస్తున్నారు అంటే ఏమిటి? అసలు సహజంగానే మాయ మనం తీసుకుపోతాం. దేవుడి మీద దేవుడి పేరు మీద కూడా ఇంకా మాయలో కొట్టుకుపోతాం. వస్తువులన్నీ మాయ పండినటువంటి ఎవరైంది? మనం ఏం చేస్తున్నాం? మాయ ఎక్కడ ఉంది కదా అనుకుంటున్నాం. కానీ మన కళ్ళకు కనిపించే వస్తువులన్నీ మాయ మనల్ని పట్టుకోవడానికి వేసిన ఎరలు, మాడు వేసిన ఎరలాలు, మన కోసం వేసిన ఎరన్న సంగతి మనలో ఎవరికైనా తెలుస్తాను? నేను తెలుస్తుందో నాకు తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది? జ్ఞానం తెలుస్తుంది. ఆదివారం ఆదివారం మీరు వచ్చినందుకు మీ టైం లేదు కొనుక్కోను. టైం వేస్ట్ కాదు, మీరు వేస్ట్ మ్యాటర్ బయటకు రావడానికి నా మాత్రం మీకు సహకరిస్తాను. టైం వేస్ట్ కాదు, వేస్ట్ మ్యాటర్ మీరు వేస్ట్ మ్యాటర్ బయటకు రావడానికి సహకరిస్తాను. టైం వేస్ట్ అనుకోండి. మస్ట్ ప్రే ఫర్ ప్యూరిటీ. మనం ప్రార్థించండి. మీరు పూజలు చేయండి, వద్దంటే లేదు ప్రార్థనలు చేయండి. సరసమానం చదవండి. పవిత్రవంతులు అవటం కోసం, మనం శుద్ధి చేసుకోవడం కోసం ప్రార్థనలు చేయండి. నువ్వు వద్దంటే లేదు ప్రార్థన చేయమని వద్దంటే మనసు ప్యూరిటీ కోసం, పవిత్రులు అవటం కోసం ప్రార్థన చేయండి. మహేంద్రనాథ్ గుప్తా అని ఆయన ఆ రోజుల్లో కలకత్తా హైస్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నాడు. ఎంఎన్ఎవరు ఆయన మహేంద్రనాథ్ గుప్తా అంటే పెద్ద పొడి పొడిగి ఎంఎన్ అనమాట. ఇప్పుడు ఎం అంటే ఎవరు? మహేంద్రనాథ్ గుప్తా. ఏ ఎం వాళ్ళు ఎం వచ్చాడు కాదని వరకు ఒకసారి మహేంద్రనాథ్ గుప్తా ఆ కామర్పుకూరికి వెళ్ళి సూర్యుడంత మట్టి కాగితంగా చుట్టబెట్టుకుని ఆ కామర్పుకూరులో మట్టి జేబులు వేసుకుని తెచ్చుకుని రామకృష్ణుడు చెబుతాడు, రామకృష్ణ నువ్వు పుట్టిన ఊరు వెళ్ళాను, నువ్వు మట్టి తెచ్చుకున్నాను, నువ్వు గ్రామంలో పుట్టావు. అంతకుముందు అనేక మంది శిష్యులు వెళ్తున్నారు కదా, మట్టి ఎవరు తెచ్చుకోలేదు. ఓ రామకృష్ణ, గురుదేవ్ ఠాకూర్, ఇదిగో నువ్వు పుట్టిన ఊరు వెళ్ళాను, ఇంత మట్టి తెచ్చుకున్నాను నేను. ఆయన కాగితాన్ని చుట్టబెట్టి మిఠాయి తెచ్చుకున్నాడు, తెచ్చుకున్నాడు మహేంద్రనాథ్. ఓ మహేంద్రనాథ్, పవిత్రత విలువ నీకు తెలుసు కాబట్టే, పవిత్రత విలువ నీకు తెలుసు కాబట్టి పవిత్రులను వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు గుర్తించగలిగావు మహేంద్రనాథ్. నీకు తెలియకపోతే పవిత్రత గురించి అక్కడ మట్టిని తెచ్చుకుంటున్నాను. అసలు నీకు తెలియాలి కదా పవిత్రత అంటే ఏంటో. పవిత్రత అంటే ఏంటో నీకు తెలుసు కాబట్టి పవిత్రుడు ఎలా ఉంటాడు, పవిత్రత ఎలా ఉంటుందో, అసలు ప్యూరిటీ అనేది ఎలా ఉంటుందో నీకు తెలుసు. నీకు తెలుసు కాబట్టి నువ్వు గుర్తించగలిగావు మహేంద్రనాథ్. నీకు తెలియకపోతే ఎలా గుర్తిస్తావు మహేంద్రనాథ్ అంటాడు రామకృష్ణ ఠాకూర్. పవిత్రత అంటే ఏమిటో, దాని వర్త్ ఏంటో, దాని వెయిట్ ఏంటో నీకు తెలియదు అంటే అసలు నువ్వు గుర్తించలేదు. దాన్ని ఎప్పుడు చూశాము, చూస్తే దాని విని తెలిస్తేనే దాని కోసం మనం ప్రార్థించడం. ఎందుకు నేను మన ఇబ్బంది పెడుతున్నాను పవిత్రత కోసం ప్రార్థించడం? దాని విలువ నీకు తెలియకపోతే మీరు మనకి ఎలా ప్రార్థిస్తున్నారు? మీరు బంగారం సంపాదించుకుంటున్నారు, బంగారం విలువ మీకు తెలుస్తుంది. రూపాయలు సంపాదించుకుంటున్నారు, మీకు రూపాయలు విలువ తెలుస్తుంది. పవిత్రత దాని విలువ మీకు తెలిస్తే కదా, దాని ఇంపార్టెన్స్ మీకు తెలిస్తే కదా పవిత్రతను సంపాదించుకోండి. మహేంద్రనాథ్ పవిత్రుడు కాబట్టి తెలిసింది మహేంద్రనాథ్. మహేంద్రనాథ్ నువ్వు పవిత్రుడు, నువ్వు పవిత్రుడు కాకపోతే నీకు పవిత్రత యొక్క విలువ తెలుస్తుందా మహేంద్రనాథ్? మట్టిని చూసి ఆశ్చర్యపడలేదు రామకృష్ణుడు. పవిత్రుడు మహేంద్రనాథ్, నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రత యొక్క గుర్తు తెలిసింది మహేంద్రనాథ్. దాని చేతిలో ఉన్న మొత్తం నోటిలు వేసుకుని ఎంత తేలుకో, మన హృదయం కనుక పవిత్రవంతమైతే, వాక్కు పవిత్రవంతమైతే, మనస్సు పవిత్రవంతమైతే అంత తేలిక జ్ఞానం రావాలి. ఇంద్రియాలను కూడా ప్యూరిఫై చేయవలసింది. మన ఇంద్రియాలకు కనిపించేదే మీద అనుకుంటున్నాం, ఇంద్రియాలకు అతీతంగా మనస్సుకు అతీతంగా కూడా ఒక సత్యం వస్తుందని ఎప్పుడు మనం తెలుసుకుంటాం. ఇంద్రియాలకు కనిపించేదే నిజమని జంతువులకు కూడా తెలుస్తుంది. మన ఇంద్రియాలకు కనిపించేదే, మన కళ్ళకు కనిపించేదే నిజం అనుకుంటున్నాం, చెవులకు వినిపించేదే నిజం అనుకుంటున్నాం. కానీ ఇంద్రియాలకు అతీతంగా కూడా, ఇంద్రియాలకి మనం అందజేసే జ్ఞానం కంటే ఇంతకంటే అతీతంగా జ్ఞానం ఉందని, ఇంతకంటే అతీతంగా సత్యం అనేది ఒకటి ఉందని ఇచ్చి అయితేనే ఉందా అని తెలిసింది వాడికి. పవిత్రుడు కాని వాడికి తెలియదు, తెలియదు తెలియదు. వాడికి ఇంద్రియాలు, ఇంద్రియాలు కల్పించే కోరికలు, ఇంద్రియాలు సంపాదించే వస్తువులు అంతే నిజం అనుకుంటాడు అజ్ఞానం. ఇంద్రియాలకు అతీతమైన జీవితం ఎలా ఉంటుందో వాడికి తెలియదు. అక్షర మనమనలో చెబుతున్నాడు భగవాన్, ఎంతసేపు చెప్పినా భగవాన్, ఎన్ని పుస్తకాల్లో చెప్పినా, అక్షర మనమాల్లో చెప్పిన ఉపదేశాలను చెప్పిన అహంకారం తొలగించుకోమని, ఇదే భగవాన్ బావుట, ఇదే భగవాన్ జల్ల, అహంకారం తొలగించుకోమని అహంకారం తొలగించుకుంటాం. మీరు ఏ జన్మలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఎక్కడున్నా సరే అహంకారం అంతకాలం నువ్వు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, నీ వెంబడే ఉంటుంది దుఃఖం. దుఃఖంలోంచి నువ్వు బయటపడాలంటే నువ్వు అహంకారం విడిచిపెట్టి తీరవలసిందే. అంతకే రమణి లోకంలో అవతరించింది. రమణస్వామి ఒకటే చెప్పాడు, త్యాగం అంటే నీకు బయట ఉన్న వస్తువుని ఏదో ఇవ్వటం త్యాగం కాదు, ఇచ్చేవాడిని ఇచ్చాయి. ఎవడైతే అహంకారాన్ని విడిచిపెడుతున్నాడు వాడి త్యాగి అన్నాడు రమణస్వామి. ఎందుచేత అహంకారాన్ని విడిచిపెట్టాలి? అహంకారం ఉన్నంత కాలం నీ కూడా దుఃఖం పడాలి. నీ నీడ నీ కూడా ఎలా వస్తుందో, నీ నీడని విడిచిపెట్టిన ఎక్కడికి వెళ్ళలేదు. ఈ పొడిని విడిచిపెట్టి మీరు పారిపోగలరు కానీ, ఈ పరిసరాలను విడిచిపెట్టి మీరు పారిపోగలరు కానీ, అవసరం ఇది ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆవల వద్దున ఉన్న లోకాలకు వెళ్ళిపోగలరు కానీ, మీ అహంకారాన్ని విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీ నీడ మీకు కూడా ఎలా వస్తుందో, మీ అహంకారం మీకు కూడా వస్తుంది. అహంకారం ఉన్నంతకాలం దుఃఖం పొడడం ఉంటుంది. అంటే అహంకారాన్ని విడిచిపెట్టేవారు దుఃఖం ఆ రోజుతోటి సమాప్తం, ఆ రోజుతోటి మీరు కోరు దుఃఖం. అహంకారం ఉన్నంతకాలం దుఃఖం మీకు పొడడం ఉంటుంది. ఏ లోకాలకి వెళ్ళి ఏ దేవుని ప్రార్థిస్తారు? ఎంతమంది అంటూ ఉంటారు మాకు ఎన్నో కష్టాలు వస్తున్నాయండి జీవితంలో. మీకు వచ్చే కష్టాలు కనుక మీలోని అహంకారం తొలగించడం కోసం సహాయపడుతుంటాయి. అవి కష్టాలు కాదు, అయ్యోరా మీ జీవితంలో వచ్చే కష్టాలు మీ అహంకారాన్ని పోగొట్టడానికి సహకరిస్తుంటే అవి కష్టాలు కాదు, అవి వరాలు. ఇక్కడ రమణస్వామి అంటున్నాడు అక్షరం మన మనలో లోపల దూరేవు, నా లోపల దూరేవు, మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు. రమణస్వామి పురాణంలోకి వస్తున్నాం, మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు, నేనేదో మా అమ్మ చాటున బతుకుతున్నాను, మధ్యలో 10వ తరగతి చదువుకుంటున్నాను, ఇంకా పెద్దవాళ్ళు అవ్వలేదు, గురువు అంటే ఏంటో శాస్త్రం అంటే ఏమి చదువుకోలేదు, భగవద్గీతని ఉపనిషత్తులని ఏమి చదువుకోలేదు, నేను ఇవి చదువు లేని వాడిని బ్రహ్మ విద్య అంటే ఏంటో, ఆత్మ విద్య అంటే ఏంటో, మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు, మతం అంటే ఏంటో కూడా ఏమీ తెలియదు నాకు. ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా వరణా తెలిస్తాడు, నా లోపల దూరావు, నా లోపల దూరావు, లోపల దూరి ఏం చేశావు, బయటికి లాగావు, బయటికి లాగామంటే నన్ను రోడ్డు ఎక్కించావు. ఎక్కడో మరుగును పడి ఉన్నాను నేను, ఎక్కడ అజ్ఞాతంగా పడి ఉన్నాను. అరుణాచలం ఏంటో ఎక్కడ ఉందో నాకు తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, జ్ఞానం పొందాలని నాకు తెలియదు, కనీసం ఈ సంసార చక్రంలో ఉన్నా దీని నుంచి బయటపడాలన్న సంగతి కూడా నాకేమి తెలియదు. ఒక ఆత్మ ఉందని, ఒక పరబ్రహ్మ స్వరూపం ఉందని, ఒక సత్య స్వరూపం ఉందని చూడడానికి ఈ లోకంలో జన్మించామన్న సంగతి నాకు ఏమీ తెలియదు. నాకేమీ తెలియని పరిస్థితుల్లో నేను అజ్ఞానం ఉండగా నా లోపల దూరావు, దూరు ఊరుకున్నావు, నన్ను రోడ్డు మీదకి లాగేవు. అప్పుడు కూడా జీవలక్షణాలతో ఉన్నాను, నువ్వేమి చేశావు, రోడ్డు మీద నన్ను విడిచిపెట్టలేదు, నువ్వు ఇష్టడే కదా ఎలా విడిచిపెడతావు, నాకు అన్యాయం చేస్తావా, ఇంటి నుంచి ఇలాగ తీసుకొచ్చావు, ఇంటిలోంచి లాగి తీసుకొచ్చావు, మోది లాగావు, బయటికి లాగావు, ఇంటిలోనూ అని బయటికి లాగావు, నీవులో గుహ నుంచి అలాగా నా గుహలోంచి నన్ను బయటికి లాగావు, నా ఇంటిలోంచి నన్ను బయటికి లాగావు, నీళ్లు నాకు చూపించావు, నీ స్వరూపాన్ని నాకు చూపించావు, కానీ రోడ్డు మీద పడగలేదు. నేను ఇల్లు కట్టిస్తాను, నీ ఇంట్లోంచి బయటికి రాని, రోడ్డు మీద విడిచిపెట్టి పెద్ద మనిషి కాదు లేదు, నీ ఆశ్రమం కట్టిస్తాను రోడ్డు మీద కానీ బయట విడిచిపెట్టేది లేదు, వంచకుడు కాదు లేదు, వంచిన చెయ్యులే, నువ్వు పరమేశ్వరుడు కదా వంచిన చేస్తావు. నేను జీవుడు అనే ఇంటిలో ఉంటున్నాను, మనస్సు అనే ఇంటిలో ఉంటున్నాను, నా ఇంటిలో కాలక్షేపం చేసుకుంటున్నాను, మా అమ్మతో నాన్న చచ్చిపోయాడు, ఇలా కాలక్షేపం చేసుకుంటుంటే అహంకారం అనే గుడిలోంచి కాలక్షేపం చేసుకుంటుంటే ఈ అహంకారాన్ని గుడి నుంచి, ఈ అహంకారాన్ని ఇల్లు నుంచి ఇల్లు లాగించావు, నన్ను నా కొంప తీసేసావు, కొంప పడగొట్టావు, నీలో కూడా వచ్చారట, నన్ను విడిచిపెట్టలేదు, నీలో ఉన్న గుహనం నీ స్వరూపంలో నన్ను చేర్చుకున్నావు, నీ ఇంటిలోకి నన్ను చేర్చుకున్నావు, నీలో నన్ను కలుపుకున్నావు అంటే అంటే అర్థం ఏమిటండి, నీలో నన్ను కలుపుకున్నావు అంటే జీవలక్షణాలని ఇంటిలో నుంచి బయటికి లాగేసి ఆత్మని ఇంటిలోకి చేర్చావు అని వచ్చావు. ఏం వైభవం అండి, నిన్ను స్మరించానా, జపాలు చేశానా, తపాలు చేశానా, లేకపోతే నోవులు మోసానా, లేకపోతే త్యాగాలు చేశానా, దానాలు చేశానా, ధర్మాలు చేశానా, ఏమి చేయలేదే, కొన్ని శాస్త్రాన్ని చదివానా, శాస్త్రాన్ని చదవలేదే, మనోచాటుని పెరుగుతున్న పిల్లవాడిని తీసుకొచ్చి ఆ గుడిలోంచి బయటికి లాగి, ఈ జీవుడనే ఇల్లులోంచి అలంకారం ఇల్లులోంచి బయటికి లాగి, అజ్ఞానమే కొంపని అజ్ఞానమే కొంప పడగొట్టి రోడ్డు మీదకి లాగొచ్చి నన్ను విడిచిపెట్టలేదు సుమా, నీ స్వరూపాన్ని చూపించావు, ఆత్మని ఇంటిలోకి తీసుకెళ్లి ఆనందం అనే సముద్రంలోకి పడేసావు. వారిని నాకు గురువు లేడే, ఏమి సాధన చేయలేదే, ఎప్పుడు శివాని కానీ కృష్ణాని కానీ రామాను కూడా నేను అనలేదే, ఇంటిలోంచి లాగటం, రోడ్డు ఎక్కించటం, సరే నీ స్వరూపం చూపించటం, నీవు కలుపుకోవటం ఎన్ని రోజుల్లో శకంలో అయిపోయినాయి. అసలు నిజంగా చేసి కూడా చెప్పడండి, నిండుగా ఉన్న గిందికి చప్పుడు ఉండదు, ఖాళీ గిందికి చప్పుడు ఎక్కువ, ఎప్పుడు కూడా చేసేవాడు చేసేస్తాడంటే పాపలకు దూరావు, నువ్వు బయటికి లాగావు, నీళ్ళలో గుహలు చేర్చుకున్నావు అంటే నీ ఆత్మస్వరూపాన్ని నాకు చూపించావు, అమరించిదివి అమరించిదివి అంటే నీలో నన్ను స్థిరంగా ఉండేటట్టు పిల్లని నాకు చెప్పని కోసం అమరించి స్థిరంగా ఉండేటట్టు, స్థిరంగా దృఢంగా ఉండేటట్టు చేశావు. అంతేకాని నా మనస్సు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామా, ఇల్లు విడిచిపెట్టి చెల్లి ఇంటికి వెళ్ళిపోదామా, కొంతమంది రోజుకు ఒక అవతారంలో ఉంటారు, రోజుకి అవతారం అలా చేయలేదు, నాకేం టెంపరీ పోస్ట్ ఇవ్వలేదు రావడం, అలా మొట్టమొదటి పెర్మనెంట్ పోస్టులు పడాలి. వర్ణాచలేశ్వరుడా టెంపరీ ఎందుకు తెలియస్తావా, ఇంట్లో నుంచి బయటికి లాగడం, నీ స్వరూపం ఇవ్వడం, ఒకసారి పెర్మనెంట్ పోస్ట్ పడాల్సి, ఎవరింది లేదు, ఈ అజ్ఞానమే చెడునానికి, అజ్ఞానమే వృత్తికి, అహంకారం పొడవైన అవకాశం ఇవ్వలేదు, ఎవరింది అనే సమస్య లేదు, చెప్పడానికి అవకాశం లేదు, ద్వైతానికి అవకాశం లేదు, ఒక్కొక్కరే అద్వైత శిఖరం మీద ప్రతిష్టంభ చేసేవారు నాచు, ఒక్కసారి అద్వైత శిఖరం మీద కూర్చోబెట్టారు, ఆధ్యాత్మిక అనుభూతులు అద్వైత శిఖరాలు అందుకునేలా చేశావు, ఒక్క కొన్ని శిఖరంలో జరిగింది అది నాచు అమరించావు, అందులో స్థిరంగా చేశావు, రోజుకు మాట చెప్పలేదు నువ్వు. మళ్ళీ అజ్ఞానం ఎలా ఉంటుందో, అవిద్య ఎలా ఉంటుందో, అహంకారం ఎలా ఉంటుందో, మళ్ళీ ఇప్పుడు ఆ మాయలో నేను పడలేదు, ఎప్పుడైతే నువ్వు ఇంటికి తీసుకొచ్చి పడేసుకున్నావో మళ్ళీ సంసారం వసరం నాకు ఇప్పుడు తగలలేదు, ఒకసారి ఒకటే పెర్మనెంట్ పోస్ట్ ఇచ్చావు, ఈ టెంపరీ పోస్ట్ నాకు తీసేసావు, వరుణాచల ఏమొక్కో ఎందుకు చేశావు, ఎందుకు చేసే వరుణాచల మీరెవరైనా చెబుతారా, ఇది భగవాన్ చెప్పటం లేదు. ఎందుకు చేశావు? మమ్మ చాటున ఉంటున్నాను నేను. రోడ్డు మీదకి లాగావు, ఈ స్వరూపాన్ని చూపించావు, పెర్మనెంట్ పోస్ట్ ఇచ్చావు, జన శిఖరాలు అందుకునేలాగా చేశావు, లోకానికి నన్ను ఎత్తు చూపించావు. ఇదంతా ఎందుకు చేశావు? ఎవరి కోసం చేశావు? నీకోసం చేశావా? నా కోసం చేశావా? లోకాని కోసం చేశావా? ఎంత ఎందుకు చేశావు? అరుణాచల ఎంత నా కొంప తగ్గేశాడే, నా కొంపలో ఉన్న తీసుకొచ్చాడు పడేశాడే, ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టే ఎవరి కోసం చేశాడు? ఎంత ఎందుకు అయ్యా నీకు? ఇంకా ఎందుకు చేశావు? నీ కోసం చేశావా? నా కోసం చేశావా? లోకం కోసం చేశావా? నేను నోక్కు ఎందుకు చేసావయ్యా అరుణాచల? నన్ను జ్ఞానిని చేశాను. స్వరూపాన్ని ఇవ్వటువంటి జ్ఞానిని చేయటమే. జ్ఞానిని చేసేవాళ్ళు చెప్పు చెప్పకుండా చెబుతున్నాడు. ఎందుకు చేశాడు ఇది? ఎవరి కోసం చేశావు? నీ కోసం చేసేవాళ్ళు. నన్ను జ్ఞానిని చేస్తే నీకేమైనా కలిసి వస్తుందా? నీకేం కలిసి వస్తుందా నాచల? నా కోసమే చేశాను అని చెప్పడం కోసం. నా కోసం ఇదంతా నువ్వు చేసావని చెప్పటం మానేసి ఎందుకు చేశావు? నా కోసమే చేశావు, నువ్వు నా కోసమే చేశావు అని చెప్పొచ్చు కదా. నా కోసమే చేశావని స్పష్టంగా అంత స్పష్ట అంత క్లారిటీతో చెప్పడం మానేసి నీ కోసం చేశావా, నా కోసం చేశావా, లోకం కోసం చేశావా, ఎందుకు చేశావు అని చెబుతూ ప్రతి అర్థం ఏంటంటే నా కోసమే చేశావు. ఒక అజ్ఞానిని జ్ఞానం చేశావు, ఒక జీవలక్షణాలను పోగొట్టి ఒక జ్ఞానిని చేశావు. ఇదంతా ఎవరి కోసం చేశావు? నా కోసమే చేశావు అని నడిచారు. ఎముక ఎందుకు చేశావు? ఏదో ఒక శరీరాన్ని ఈశ్వరు తన స్వాధీనం చేసుకోకపోతే ప్రపంచానికి మటుకు సందేశం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వేషధారులు సందేశం ఇవ్వగలరా? ఎవడైతే జ్ఞాని వాడి దేహం దేవాలయం, ఎవడ శరీరానైతే, ఎవడ వాక్యునైతే, ఎవడ మనస్సు అయితే ఈశ్వరు స్వాధీనం చేసుకుంటున్నాడో వాడి ద్వారా ఈశ్వరు తన వాడిని వినిపింపజేస్తాడు. అంటుకు చేశావు, నా కోసమే చేశావు, రెండో పక్షం లోకం కోసం చేశావు, తన నీకెందుకు అరుణాచారు? నీకెందుకు అరుణాచారు? నువ్వేమి చేసుకుంటావు అరుణాచల? నువ్వు అరుణాచల ఎవరికి గానీ నువ్వు అడితేవి? ఎవరి కోసం నన్ను తీసుకున్నావు? విడిచి నాకేమో నిందించు అరుణాచల. ఇప్పుడు నన్ను విడిచిపెట్టవు అరుణాచల. నాలో లోపాలు ఉండొచ్చు, నాలో బలహీనతలు ఉండొచ్చు, నీలో పలైన దోషాలు ఉన్నాయిలే అని నువ్వు బయటికి పోమంటావు అరుణాచల. ఎలా తీసుకొచ్చావు? నీలో నాకు ఈ దోషాలు కనిపిస్తున్నాయి, నన్ను బాగు చేస్తానని తీసుకొచ్చావు, తీసుకొచ్చి ఈ దోషాలు నీకు కనిపిస్తున్నాయి అని పొమ్మంటావా? ఒకవేళ పొమ్మంటే నీకేమైనా ధర్మమేనా ఇది? నన్ను ఇక్కడ అరుణాచలం తీసుకొచ్చావు, అరుణాచలం తీసుకొచ్చావు, నీలో నాకు ఈ దోషాలు కనిపిస్తున్నాయి అని చెప్పి నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెబుతావా? నీ మనసులో ఈ నచ్చలు కనిపిస్తున్నాయి, నీ మనసులో చపలత్వం కనిపిస్తుంది, నీలో మాయ కనిపిస్తుంది, నాకు నీలో అవగుణాలే కనిపిస్తున్నాయి, నీలో దైవీ సంపద కనిపించటం లేదు అని చెప్పేసి బయటికి పోమంటావా? బయటికి పోమంటే ఈ అబ్బాయిని తీసుకొచ్చాడు, బాగు చేస్తానని తీసుకొచ్చాడు, అరుణాచలేశ్వరుడు. బయటికి పోమంటే లోపం మటుకు ఏమనుకుంటుంది? అరుణాచలేశ్వరా, ఓ నా మాటలులే, మా అమ్మ మాట వదిలే, కానీ లోపం కోసమైనా లక్షించవరుణాచల. నా మాట వదిలే, ఊళ్ళో గ్రామస్తులు ఏమనుకుంటారని చూడగలను, లోపం కోసమైనా చదవయ్యా నువ్వు. లోకమైన ఏమనుకుంటుందో, ఈ తిరువనమల ఊరు ఏమనుకుంటుందో, ఈ భారతదేశం ఏమనుకుంటుందో, ఈ అబ్బాయిని ఇలా పాడేశాడని లోకం కోసం నా కోసం వదిలేపోయి, నాలో ఉన్న బలహీనతలు వదిలే, లోకం కోసమైనా గెలిచి, లోకం కోసమైనా గెలిచి నన్ను రక్షించేవారు నాచారు. నా కోసం వదిలే అరుణాచల, నా ప్రార్థన చెవులు పెట్టుకోక అరుణాచల, లోకం కోసమే నన్ను కాపాడాలి. ఇది అపనందులు వస్తాయి, అపనంది నుంచి తప్పుకో నువ్వు అరుణాచల. లోకం నిందించదా? లోకం నీకు అగౌరవం కాదా అని చెప్పి నన్ను ఉద్ధరించు, నన్ను ఉద్ధరించు అరుణాచల. యువర్ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యతది, నీ బాధ్యత ఏంటి? నన్ను కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి నీ బాధ్యతను విడిచిపెట్టి పారిపోక అరుణాచల. కొంతమందికి ఇక్కడ ఏమి ఇబ్బందులు ఇస్తే, ఇంట్లో పేచీలు ఇస్తే, నీ కొంప ఏంటి? నరకం కింద ఉంటానండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోరా, నాకు ఉంది నాది గుప్తాని అని సంసారం పెద్దది పాపం. ఏదైనా పుచ్చుకుని చచ్చిపోరామా? బళ్ళుంచి ఇంటికి వచ్చేవాడికి ఈ బాధం ఏమిటి? కష్టపడి పొద్దున్న సాయంత్రం దాకా పాటలు చెప్పొస్తే హై స్కూల్లో, ఇంటికి వస్తే మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా అని అడిగి వాళ్ళు లేరు కదా. ఈ తోడుకోళ్ళ దెబ్బలు అట్లు, అత్త కోడలు దెబ్బలు అట్లు, ఈ పిల్లల దెబ్బలు అట్టు, మహిళలు నాది గుర్తా ఇలా నరకమా? చచ్చి చచ్చిపోతే మంచిది, అక్షయంగా పలకరించోళ్ళు లేకపోయారు మహేందర్ నాది గుర్తా. అటువంటి పరిస్థితుల్లో ఏమిటి ఈ సఫరింగ్ నుంచి ఎలా బయటపడతాం? ఎవరైనా వేదన పడుతుంటే అప్పుడు ఎవరో చెప్పారు చేతులు చెప్పారు రామకృష్ణ ఆయన చెబుతారు. ఒకసారి రామకృష్ణుడు వచ్చి చూచాడు 1882 సంవత్సరంలో. అతను దుఃఖం అంటే ఆరిపోయింది. అతను దుఃఖం అంటే ఎండిపోయింది, చూసిన వెళ్తుంది వాడు జరిగింది. ఏ గ్రంథము మహేంద్రనాథ్ గుప్తా యొక్క దుఃఖాన్ని ఆర్పడలేదు. మ్యాథమెటిక్స్ ఎన్నో గ్రంథాలు చదివాడు. మ్యాథమెటిక్స్ లో జీనియస్, ఇంగ్లీష్ లో జీనియస్, ఎన్నో సబ్జెక్ట్స్ లో జీనియస్ మహేంద్రనాథ్ గుప్తా. అయినప్పటికీ దుఃఖం వేదం నుంచి బయటపడలేదు. రామకృష్ణుని చూశాడు, అతని దుఃఖం అంటే ఆరిపోయింది. రామకృష్ణుడు చెప్పిన మాటలన్నీ రాయటం కోసం మహేంద్రనాథ్ ఈ లోకంలో కూర్చాడు. ఆ దుఃఖం వేధించి రామకృష్ణ పాదాల దగ్గరికి తీసుకెళ్లి పడేసిన అంతకు ఆ దుఃఖం అంత వేదంలో ఉంచారా. అతను సఫరింగ్ మహేంద్రనాథ్ గుప్త యొక్క సఫరింగే రామకృష్ణ పాదాల దగ్గరికి తీసుకెళ్ళి రామకృష్ణుడు యొక్క నోటిలో ఇచ్చే మాటలు రాయటానికి పుట్టాడు మహేంద్రనాథ్ గుప్త. నేను చెప్పే మాటలను రాయమంటారా? కానీ ఎవరైనా రామకృష్ణుడు అడిగితే ఎమ్మ రాస్తున్నాడు కదా అనేవాడు. ఎమ్మంటే మరి జ్ఞాపకం వస్తాడు మీకు. ఎమ్మంటే మహేంద్రనాథ్ గుప్త వివేకానంద లాంటి వాడిని కూడా డిస్కరేజ్ చేశాడు. అంటే వివేకానంద కూడా ఆయన మాటలు ఇప్పుడు రామకృష్ణుడు మాటలు ఇప్పుడు రాయటం ప్రారంభించి ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. నువ్వు అది కాదు ఆయన వేరే పని కోసం కూర్చోగా, రాయటం కోసం నీ పని వేరే ఉంది ఇంకా, నీ పని కోసం రాలేదు, నీ పని వేరే ఉంది అనవాడు రామకృష్ణుడు. కానీ మీరందరూ నిద్దట్లే ఎక్కడ ఉంటున్నారు, నిద్దట్లే ఎక్కడ ఉంటున్నారు, నిద్దట్లే మీకు ఎవరికైనా శరీరాలు గుర్తుకొస్తున్నారు? మీరు నిద్దట్లో ఎప్పుడు ఈ శరీరం నాదనే భావన మీకు ఎప్పుడైనా వస్తుంది? మనకి జాగ్రత్త వ్యవస్థలో వచ్చాక మీకు సమస్యలు వేధిస్తున్నాయి. మరి నిద్రలో ఉన్న వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఉన్న వ్యక్తి ఎవరు, ఇంట్లో ఎవరికైనా దెబ్బ తీస్తుంది అనుకో, మనకెంత దుఃఖం వస్తుంది, కానీ మనకెంత బాధ వస్తుంది. అది కూడా అజ్ఞానం పెద్ద. మన ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మనకు దుఃఖం వస్తుంది, మన ఊళ్ళో ఎవరికైనా జబ్బు చేస్తే మనకు దుఃఖం తిరగవుతుంది. అదే మనకు తెలియకుండా శరీరం చుట్టూరు అహంకారం చుట్టూరు మనం తిరుగుతున్నాం. ఇది మనకు తెలియటం లేదు. భవిష్యత్తులో కొన్ని కోట్లాది జన్మలు ఏర్పడటం కోసం విత్తనాలు పడుతున్నాయి. ఇక్కడ మనకు తెలియకుండా మన దేహం చుట్టూ, మన అహంకారం చుట్టూ, మన మనసు చుట్టూ, మన స్వార్థం చుట్టూ తిరుగుతున్నాం. దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకండి? స్వార్థం కోసం. నన్ను స్వార్థం నుంచి బయటికి లాగమని ఎవడైనా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడా? స్వార్థం లేకుండా పని చేస్తున్నామని చెప్పేవాడు మాట నిజమైతే వాడు ఈ బడికి జ్ఞానులు అయితేరా? ఎప్పుడైతే స్వార్థం లేకుండా పని చేస్తున్నాడు జ్ఞానం గురించి తీరుతుంది. నేను ధ్యానంలో కూర్చుంటున్నామండి, జపంలో కూర్చుంటున్నామండి, ఈ మనసు కుదిరిగా ఉండటం లేదండి అంటారు కొంతమంది. ఎవరు అబద్ధారుస్వామి, ఇది పూర్వజన్మ నుంచి మీరు మోసుకొచ్చిన మీ కోరికలు, మీ వాంఛలు, మీ వాసనలు కుదురుగా ఉండనిస్తాయా? మీ మనసు కుదురుగా ఉండటం అనేది ఎవరు అబ్బగారు స్వామి అని దిగేలా ఉంటారు. జన్మాంతరం నుంచి పోగు చేసుకొచ్చిన సంస్కారం ఒక్క సంస్కారం మిగిలితే కుదిరిగా ఉండనిస్తుందా? మనిషికి 10 రోగాలు అక్కడ శరీరానికి, 1 రోగం ఉంటే శరీరానికి కుదిరిగా ఉండనిస్తుంది. ఇన్ని జన్మ నుంచి మోసుకొస్తున్నారు, ఈ శరీరాలంటే మారినాయి కానీ లోపల నుంచి వాసనలు కూడా వెంటాడుతున్నాయి కదా చెప్తున్నాండి. ఆత్మ పరమాత్మ దేవుడు ఉంచండి. ఈ శరీరం పుట్టినప్పుడు మీరు పుట్టలేదు, ఈ శరీరం పుట్టినప్పుడు జీవుడు పుట్టలేదు, ఈ శరీరం మరణించినప్పుడు జీవుడు మరణించలేదు. 50 వయసు, 60 వయసు, 90 వయసు ఈ శరీరానికి కానీ జీవుడు మరణించాలి. శరీరం పుట్టినప్పుడు జీవుడే పుట్టడం లేదే, శరీరం మరణించినప్పుడు జీవుడే మరణించడం లేదే. ఇంకా ఆత్మ ఎలా మరణిస్తుంది? ఆత్మకు పుట్టిక ఉంటే కదా. ఎవడైతే నన్ను పుట్టికి లేని వాడిగా గ్రహిస్తున్నాడో వాడికే నా యథార్థ స్వరూపం తెలుస్తున్నాడు. భగవద్గీతలో వాసుకే వస్తాం. కృష్ణుడి ద్వారా కూడా పుట్టాడు, లేదా అక్కడ బంతి వేశాడు, ఇక్కడ యుద్ధం చేశాడు, అక్కడ పర్వతం చేశాడు, ఇలా తెలిసి నీకు అంతోషం. ఏమండి కృష్ణుడు ఏంటి, నన్ను వాడికి పుట్టిక లేని వాడిగా గ్రహిస్తున్నాడు, వాడిని యథార్థ స్వరూపం అర్థం చేసుకుంటాడు అన్నాడు కృష్ణుడు స్వామి. అంటే కృష్ణుడు ఆత్మ, ఆత్మకు పుట్టికది. మన కృష్ణుడు కూడా మీ తెలియకుండా వాటిలోకి వాటాడుతున్నాడు, వాడి నిజమైన గురువు. ఎవడైతే మీరు తెలుసున్నా మీకు తెలియకపోయినా, ఎవడైతే ఆత్మ దగ్గరికి నన్ను ప్రయాణింప చేస్తున్నాడు వాడే అర్థమైన గురువు. ఎవడైతే నన్ను పుట్టిక లేని వాడిగా గ్రహిస్తున్నాడో వాడు మా స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆత్మతో పుట్టుకుందా మరి? ఏమని సత్సంగం అని ఎందుకు పెట్టారు జిన్నూరులో పేరు అని అడుగుతున్నారు కొంతమంది. సత్సంగం అంటే కృష్ణుడే చెప్పాడు లాస్ట్ రోజుల్లో, చివరి రోజుల్లో ఉద్దవుడు ఇద్దరు విడిపోతున్నారు. ఉద్దవాణిని వెళ్ళిపోతున్నాను, నిరుద్ధం ఒకటి మటుకు మరిచిపోకు, సత్సంగం చేయటం మరిచిపోకు, సత్సంగం ఉడికి పెట్టు, సత్పురుషులతో సహవాసం చేయటం మానకని భగవంతుడు చెప్పడమ్మా. ఉద్దవాణిని వెళ్ళిపోతున్నాను, నువ్వు సత్పురుషుల సహవాసం విడిచిపెట్టకు, భగవంతుడు చెబుతున్నాడు. భగవంతుడితో సహవాసం చేసిన సత్సంగమే, గురువుతోటి సహవాసం చేసిన సత్సంగమే, సత్పురుషులతో సహవాసం చేసిన సత్సంగమే. అది కాకుండా నీ ఆత్మతో నువ్వు సహకరించిన సత్సంగే సత్య వస్తువు. నీ సత్య వస్తువుతో నువ్వు నిలబడు, నా సత్య వస్తువులో ఒకటిగా ఉన్న సత్సంగాన్ని. సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తున్నాడు, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎవరైతే తన జీవితాన్ని ఖర్చు పెడుతున్నాడు, వాడి సత్సంగి. ఉండవా, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నిత్యవర రోజుల్లో మటికి సత్పురుషులు తొలి సహవాసం వీటికి చెప్పాడు. రోజులు చెప్పాడండి, భగవంతుడు చెప్పిన మాట. ఉద్దవ పైగా తన స్నేహితుడు తన తన జీవితం పొడిన నమ్మి ఉద్దవుడితో చెబుతున్నాడు. తన భక్తి తనకు ప్రియుడు. ఉద్దవాను సత్పురుషులు సహవాసం విడిచి పెట్టాడు. ధ్యానం చేయడం కష్టం వచ్చు, జపం చేయడం కష్టం వచ్చు, సత్పురుషులు సహవాసం చేయటానికే నన్ను కోరుకులు. సత్పురుషుల దగ్గర మిమ్మల్ని కూర్చోనిస్తాయ. ఇప్పుడైతే జ్ఞానంతో బాధపడుతాడు అజ్ఞాని. అజ్ఞానికి మంచి చెడుగా కనిపిస్తుంది, చెడు మంచిగా కనిపిస్తుంది, సత్యం అనిచిందా కనిపిస్తుంది, అనిత్యం నిత్యంగా కనిపిస్తుంది, సత్యం అసత్యంగా కనిపిస్తుంది, అసత్యం సత్యంగా కనిపిస్తుంది. ఎంతే అజ్ఞానం ఎంత లక్షణం. గుడ్ల గోపకి దృష్టి దోషం ఉంది, పగల రాత్రిగా కనిపిస్తుంది, రాత్రి పగలగా కనిపిస్తుంది. అదే విధంగా అజ్ఞానికి మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది, మంచిగా పోతుంది. మంచిని మంచిగా గుర్తించడానికి కూడా మీరు ఎంత ఉండాలి, ఎంత యోగ్యత ఉండాలి, ఎంత పుణ్యపడి ఉండాలి, ఎంత జన్మాంతర సంస్కారం ఉండాలి. మనం మంచి వాళ్ళం కాకపోవచ్చు, మనం జ్ఞానులను కాకపోవచ్చు, మనం వివేకవంతులను కాకపోవచ్చు. మంచి వాళ్ళని గౌరవం చేసే శక్తి మనకు లేదే, వివేకవంతులను గౌరవం చేసే మనకు శక్తి లేదే. మనం జ్ఞానం కాకపోవచ్చు, జ్ఞానిని ఆదరించే అర్హత కూడా కోల్పోయింది. అందుకే వివేకానంద అంటాడు, శివుడు గడిగిందిగా అంటాడు, శివుడు క్షణాల్లో అంటాడు. ఎవరికి తెలిసి వివేకానంద గురించి? ఇంకో వివేకానందకి తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలుస్తుంది అని వస్తుంది. మనం మంచిగా ఉండలేకపోవచ్చు, మంచి వాళ్ళని ఆదరించే శక్తి కూడా మనలో లేదు. ఎంత వెనకబడి ఉన్నాం చూడండి, ఎకనమిక్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ బ్యాక్వర్డ్, అంతకంటే బ్యాక్వర్డ్ స్పిరిచువల్ కదా. అసలు మతం ఎందుకండి? లోకంలో సఫరింగ్ తీసే శక్తి మతానికి లేకపోతే మతం ఎందుకు? అసలు లోకంలో ఉన్న దుఃఖాన్ని తీయడానికి కదా మతం పడుతుంది. అసలు లేదా మతం కలుగుతాను ఈ దుఃఖాన్ని బయటికి రాగలేకపోతే అది మతం చేసే పదే అది. మీలో పేచీలు పెట్టడానికి మతమా, మీరు యుద్ధాలు చేసుకోవడానికి మతమా, అది మిమ్మల్ని ఉద్ధరించడానికే మతాలు. సత్సంగం సత్పురుషులతో సహవాసం, సత్యాన్వేషకుడు సత్సంగి, తండ్రి సత్యము, దానితో కలిసి ఉండటం, దానితో మెలిసి ఉండటం, దానితో తాదాత్మ్యం పొందటం, అక్కడైతే సత్సంగం తీసుకువెడుతుంది. అదే సత్సంగం. ఈ సత్సంగానికి విని ఎంత లేకపోతే నువ్వు సత్సంగం విడిచిపెట్టకు అన్నాడు ఉద్దవుడు. దాని ఇంపార్టెన్స్ ఎంత ఉందో, ఈ సత్సంగం అనే మాట బొమ్మ ఎంత ఉందో చెప్పడం కోసం భగవంతుడు చెప్పిన మాటలు అనేది చెబుతున్నాను. రామణాసుడు లంకలో సీతాదేవి కూర్చుని ఉండగా సరిగ్గా జుట్టుకి సంస్కారం లేదు, బట్టకు సంస్కారం లేదు, అలాగ అశోక చెట్టు కింద అలాగ కూర్చుని ఉండగా యమధర్మరావు ఇచ్చి సీతమ్మ చుట్టూరు రాదు. ఈ అమ్మగారి ప్రాణం మాట్లాడాలనుకుంటున్నాను, ఈ ప్రాణం కనిపించడం లేదు అంటే కదా. బట్టకి సంస్కారం లేదు, ఈ జుట్టుకి సంస్కారం లేదు, ప్రాణం రాకపోవడం నేను వచ్చాను. ప్రాణం కనిపించడం లేదేంటి? అక్కడ ప్రాణం సీత యొక్క ప్రాణం, సీత యొక్క మనసు రాముడి పాదాల మీద ఉంది. ఎక్కడికి ప్రతి కడతాడు ప్రాణం? సీత ప్రాణం రాముడి పాదాల మీద ఉంది, సీత మనసు రాముడి పాదాల మీద ఉంది. యమధర్మరాజు వచ్చి ప్రాణం పట్టిపోదాం అంటే ప్రాణం కనిపించట్లేదు సీతమ్మడు. అది సచిది దోషం. శరీరం లంకలో ఉన్నమాట నిజమే, శరీరం లంకలో ఉన్నమాట నిజమే. మనసులో పాదాల మీద ఉంది, మనసు రాము ఇంద్రియాలు రాముడు పాదాల మీద ఉన్నాయి, ప్రాణం రాముడి పాదాల మీద ఉన్నాయి. మనసుకి శవం, శవం మట్టుకు శవాన్ని ఎక్కడ పట్టుకెళ్తారు? కానీ శవాన్ని శవాన్ని ఎక్కడ పోసుకెళ్తాడు? అందులో ప్రాణాలు పట్టుకెళ్ళడం వచ్చాడు, కానీ శవాన్ని పట్టుకెళ్ళడం వచ్చాడు. అది చుట్టూ తిరిగి వెళ్ళడం ప్రాణం కనిపిస్తాడు ఎక్కడ పట్టుకెళ్ళు అని మీ అర్థం ఏమిటి? ఈ శరీరం ఎక్కడ ఉన్నాం? ఏ పరిసరాల్లో ఉన్నాం? కష్టాల్లో ఉన్నాం? సుఖాల్లో ఉన్నాం? ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా? అనుకూల పరిస్థితుల్లో ఉన్నా? సీతం ఏ విధంగా మనస్సును రెండు పదాలు కదా అలా మీ మనస్సుని, మీ ప్రాణశక్తిని, మీ ఇష్టదైవం పట్ల అర్థించింది. అది భక్తి అంటే భక్తి అంటే సమర్పణ, భక్తి అంటే అర్పణ. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి ఉపయోగపడేది భక్తి. భక్తి అంటే పనికి రాని వస్తువు నోటికి కాదు. అది పనికి రానిదని మీరు అనుకోవద్దు. నేను ఏడు గీతాలు అర్పించి వాడేవాడు నచ్చారు, నేను ఏడు గీతాలు అర్పించింది ఎందుకు నేను తెలుసుకునేటట్టు మాకు చేశారు? ఏమని ఎవరికి తెలుసు? ఈశ్వరుగా తెలుసు. నిన్ను స్మరించుకున్నానులే అరుణాచల అరుణాచలం, నిన్ను స్మరించుకున్నానులే, నిన్ను స్మరించి పెట్టున్నాను చేశావులే. అయితే ఎందుకు చేసిన ఏమి చెబుతున్నాడండి? నిన్ను స్మరించుకున్నమాట నిజమే, ఏటికి తలపించినట్టు నన్ను చేశావు. నేను అరుణాచల అరుణాచల అన్నాను, ఎక్కడ మధురలో ఉండయో అన్నాను. ఎందుకు చేశావు? అరుణాచల అరుణాచల అనేటట్టు చేశావే, ఎందుకు చేశావు? ఈ రహస్యం ఎవరికి తెలుసు? నీకు తెలుసని నాకు తెలుసు, దేవతలకు తెలుసు. ఈ దేవరానిత్యం ఈ మూడు దేవతలు చెప్పవలసింది. ఈయన పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశాడు, మన జాతి కోసం ఎంత కన్నీరు కట్టాడు, అంటే నిష్కామకర్మ చేశాడు, నిష్కామ పూజ చేశాడు, నిష్కామ జపం చేశాడు, కామం లేకుండా ఎన్ని పూజలు జపాలు వ్రతాలు ఎన్ని ఆచరించాడు, ఈశ్వరుడు కోసం ఎన్ని కన్నీళ్లు ఖర్చాడు, అందుకే భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, పరమాత్మ నువ్వు మంచి చేసావా, నా కోసం ఏదైనా త్యాగం చేసావా, నేను ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను, ఏ జన్మని రక్షించేస్తాను, మంచి చేసిన వాడికి తిరణాన్ని ఇక్కడ తీసుకొచ్చి పడేసావు, ఇప్పుడు నేను విడిచిపెడదాం అనుకున్నా విడిచిపెట్టలేకపోతున్నా. ఈ అభినవ సంబంధం చూడండి, ఆ లంకపై విడదీయని సంబంధం, విడదీయని సంబంధం ఏమి కాక ఏం పోలిస్తా. అరుణాచలం అంటే మనకందరికీ ఏం గుర్తొస్తుందని చూసి మనకు ఒక కొండ గుర్తొస్తుంది. అరుణాచలం అనేటప్పటికి ఈయనకి రమస్వామికి అరుణాచలం అని అది అది కొండ అనుకోలేదు, అది క్షేత్రం అనుకోలేదు, భగవంతుడు అనుకున్నాడు. మొట్టమొదటి స్థలం అదే అరుణాచలం మొట్ట ఫస్ట్ వర్డ్ భగవాన్ విన్నప్పుడు అరుణాచలం ఎరుగువాడా, ఆ మాత్రం తెలియదే ఉంటాడు మీకు, అరుణాచలం ఉంటుంది ఊర్రా, అది క్షేత్రం పేరురా, దాన్ని తిరుణములు అంటారా, అది తరుణరా అని ఎప్పుడైనా తెలుస్తుంది లేదా, అది కొండనాలు ఊరా అర్థం అవుతుంది మీకు భగవంత అరుణాచలం అనేది ఊరన్నాడికి స్ఫురించడానికి మీరు గ్రహించుకోవాలి. ఈ అపూర్వమైన సంఘటన భగవాన్ జీవితంలో అరుణాచలం కాదు అరుణాచలం అనే ఒక భగవంతుడు సాక్షాత్తి భగవంతుడు ఇక్కడ హృదయంలో తయారు కానీ ఇతరులకు దూసుకుని వచ్చాడు కానీ హృదయాన్ని కదిలించాడు కానీ అది ఊరని అర్థం అవడానికి కానీ అరుణాచలం అంటే తెలిసిరా, అది ఒక ఊరుగా, అక్కడ కొండ ఉండరా, అక్కడ దేవుకున్నాడరా, అది కాశీలో ఒక యాత్రా స్థానంరా అని చెప్పే వారికి ఇంకా అర్థం లేదు. అరుణాచలం అంటే భగవంతుడి జన్మంతరం. కాళిదాస్ అంటాడు, కొంతమంది మనుషులను చూస్తే కారణం తెలుగు అపూర్వమైన అనురాగం ఆ స్నానం జీవితం పొడిగా నిలబెట్టుకుంటారు, ఎన్ని త్యాగాలను చేస్తారు స్నానం నిలబెట్టుకోవచ్చు. మనం బతికేటప్పుడు కూడా ఎలా బతకాలంటే ఈ రోజు ఆఖరి రోజును బతకాలి. మనం బతికేటప్పుడు ఇంకా 20 బతుకుతాం 30 బతుకుతాం అలా బతకపోలేదు. మన జీవితం ఇదే చివరి రోజు అన్ని బతకంటే ఇదే చివరి రోజు అనుకోండి జీవితం అప్పుడు మిమ్మల్ని జ్ఞానం వరిస్తుంది, మీరు మంచి జీవిస్తారు, మీకు వచ్చే తలంపుల విషయం మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎంతో అందమైన తలంపులు, మీరు బాగుపడే తలంపులు, ఉదాత్తమైన తలంపులు, ఉన్నతమైన తలంపులు వచ్చేటట్టు చూసుకోండి. సోదర మహర్షి గారు, మనం అందరం ఎక్కడ ఉన్నాం, అందరం హృదయంలో ఉన్నాం, బుర్రలో ఉన్నాం, బుర్రలో ఉన్నట్టు అనిపిస్తుంది, హృదయంలో ఉన్నట్టు అనిపిస్తుంది, పగలర్తమైన బుర్రలో ఉంటాం, రాత్రిలో ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణం, ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణం, ఈ ప్రయాణానికి ఏ రోజు ఏదో రోజు నుంచి ఆగిపోతాం కాగిపోతాం, ఇది మీకు తెలియటం లేదా, ఇది మీ అనుభవం లేదా, మీరు ఆలోచిస్తే మీకు అర్థం కానీ విషయమా. స్నేహాలంటే మీకు ఏదైనా ఒక అపూర్వమైన స్నేహం మీ జీవితంలో కలిస్తే జన్మాంతరంలో మీకేదో అనుబంధం ఉన్నట్టు ఆ జీవుడికి ఇద్దరు మంచి స్నేహితుల దగ్గర లక్షణం ఏంటంటే అవసరం ఇద్దరు త్యాగాలు చేస్తారు, ఆ స్నేహం నిలబెట్టుకుంటుంటారు చివరి శ్వాస వరకు వచ్చాను, ఆ స్నేహం ఉండిపోతుంది చివరి శ్వాస వాళ్ళ భూమి మీద యాత్ర చాలించి వరకు ఉండిపోతుంది. అటువంటి స్నేహాలు కనుక మీరు పూర్వజన్మలు ఎక్కడైనా తీసుకుంటే ఈ జన్మలో అటువంటి మనుషులు మీకు ఎక్కడైనా తటస్థపడితే వాళ్ళు చూస్తే మీకు పరిచయమైనటువంటి ప్రేమ పుట్టుకొస్తున్న కాలుదారు. నా పూర్వజన్మ స్నేహితుడు అటువంటి వాడు ఒక్కడే బద్దరు రాదు, బద్దరు రాదు. మరోసారి బెజవాడ హోటల్లో ఫోన్ చేస్తుంటే నేను కోరుకుంటే నా కోరని ఎత్తిపడుతున్నాను, ఆయన ఎందుకు చేస్తున్నాయి, ఆయన ఎందుకు చెయ్యను కూడా మర్చిపోయి నా అవకాశం ఉన్న కోరని తీసుకుంటున్నాయి సార్, ఎందుకు నా బద్దరాజు గారు అని మరణాలు తర్వాత ఎక్కడున్నారు రాజు గారు ఇంట్లో మాట్లాడుతుంటే నాకు మధ్యలో అవుట్సైడ్కి వస్తుంటే మళ్ళీ బయటకు వచ్చి రోజులు నాకు మళ్ళీ మీ మాటలు దొరకలేదు మనం ఎన్నిసార్లు బలవంతం రాదు తీసుకున్నాను. బద్దరాజు బాధ్యత ఒకసారి ఒక మాట అన్నారు, మీరు ఎప్పుడు వస్తే మా ఆయన అన్నం తింటుంటే మా సరిగ్గా సగం తింటే మీద సగం ఎలా తింటాడు అని చెప్పింది. చెప్పిన మాటలన్నీ మర్చిపోండి ఒక్కసారి. ఎవరికైతే భోగం పట్ల కృష్ణం లేదు, ఎవరికైతే భోగం పట్ల రాగం లేదు, ఎవరికైతే భోగం పట్ల తన హృదయంలో కోరిక లేదు, వాడికి ఈ శకంలో ఈ గంటలో జ్ఞానం వస్తుంది. దానికి ఎవరైనా తక్కువ అనుభవించి ఉన్నారు. ఈ శకంలో భోగం పట్ల ఇవ్వని ప్రశ్న ఎండిపోతే రాలిపోతే కాలిపోతే వాడిపోతే జ్ఞానం ఇక్కడ ఈశ్వరు అనుకోండి. నీకు కావాలి నాకు కావాలి, నా గౌరవం నీకు వచ్చింది, గౌరవం నాకు ఈ మీటింగులు ఈ చెప్పాలు ఈ సత్సంగాలు మనస్సును పక్వాన్ని తీసుకురావడానికి మన హృదయానికి పక్వాన్ని తీసుకురావడానికి ఇక్కడ మరి ఎల్లవతి ఏంటి సత్సంగాలు కాలక్షేపం మీరందరూ గౌరవిస్తారనుకోండి. ఒక రకమైన మాది నాకెందుకు నీ గౌరవం ఈశ్వరుడు నన్ను గౌరవించవచ్చు, నువ్వు ఉద్ధరించవలసింది, నువ్వు నాకు జ్ఞానంతో సంబంధం తెలుపుకోవచ్చు, కానీ ఈశ్వరుడికి నాకు ఉన్న సంబంధం తెగటానికి అవకాశం చెబుతావా. అర్జున ఎవడైనా ఏమి ఏమి చెబుతావా, నువ్వు ఈ మనసుని ఎవడ దగ్గర ఎంచుకోలే బాబు, నీకు భగవద్గీతలు అక్కడ ఏం చెబుతాండి, వైరాగ్యం ఉండాలి వైరాగ్యం ఉండాలి అని చెబుతున్నాడు. వైరాగ్యం అంటే ఏంటి, భోగం అనుభవించాలనే కాంక్ష ముందుపోతుంది వైరాగ్యం. అనవసరం 16వ సంవత్సరంలో జ్ఞానం వరించిందని జ్ఞాని అయ్యాడు. మీకు స్కంద పురాణంలో కూడా ఉంటుంది, భగవంతుడు ఎక్కడ వైకుంఠమైనా కైలాసమైనా కనిపించడం కాదు, అరుణాచల స్మరించగా భగవంతుడే మీ స్వరూపంగా దర్శనమిస్తాడు. వైభవం ఆ క్షేత్రానికి ఉండని స్కంద పురాణం మీ మనస్సును పక్వాన్ని తీసుకురమ్మని ఈశ్వరుని అడిగాడు. పక్వ చిత్తుడికి అజ్ఞానం కానీ జ్ఞానం ఎలా వస్తుంది? చిత్తం కనుక పక్వానికి రాకపోతే, చిత్తం కనుక శుద్ధి కాకపోతే మన అవకాశం లేదు వాడికి. మన మనస్సు పక్వానికి వస్తుంది. కన్య జనని కన్నా గణక ఇది అనుగ్రహం వలన చాలా. ఈ లోకంలో అందరికంటే మనల్ని ఎవరికి ప్రేమిస్తారు? అది తల్లి ఎక్కువ ప్రేమిస్తారు. చెడ్డ కొడుకుంటాడు, చెడ్డ కూతురు ఉంటాడు, కానీ చెడ్డ తల్లి లోకంలో తను ఎంత హింస పెడుతున్నప్పటికీ తనకు తెలియకుండా ఆ హృదయం దగ్గర కోసం కొట్టుకుంటున్నాడు. అది భౌతికమైన ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ కొట్టుకుంటూ ఉంటుంది ఆ సంతానంతో. అరుణాచల భౌతికంగా చూస్తే అటువంటి తల్లి గొప్పది. ఓ అరుణాచలేశ్వర దీని ముందు మటుకు ఆ తల్లి ఎందుకు పనికొస్తున్నాయా? తల్లి తల్లి యొక్క శరీరాన్ని శుభ్రం చేస్తుంది. మీ శరీరానికి మనస్సుని మొత్తం లోపల బ్లడ్ అంతా ప్యూరిఫికేషన్ ఆ తల్లికే సరిపడుతున్నాయి. నీ ముందు నీ ప్రేమ మా అమ్మ ప్రేమ మటుకు నీ ముందు ప్రేమ ఎందుకు పోల్చుకోవచ్చు? నీ ముందు చూస్తే మా అమ్మని ప్రేమించున్నాడు నిజమే. మా అమ్మ దగ్గరికి ఇటువంటి ప్రేమ నేను పొందలేను. అటువంటి ప్రేమ నేను బతిరాజు గారి దగ్గర పొందాను. ఈనాడు అనుకుందాం అని ఎవరికి మారిపోవచ్చు. మీ యొక్క ప్రేమ మాధుర్యం ఒకవేళ నాకు వేస్తాడు మీరు మర్చిపోదామని మీరు పాదాలు మీ అందరూ శిరస్సు మీతో సంబంధం లేదు, ప్రయత్నంతో సంబంధం లేదు. ఒకవేళ నన్ను విడిచి పెట్టుకుని నువ్వు నేను రాజీ పడదామని ఒక రాజీ పడదామని రాజుకి సమస్య లేదు. నేను ఏ పెడతా మీ ప్రయత్నాలతో సంబంధం లేదు. ఒక ఆత్మ దగ్గర తప్పించి ఎక్కడ తీసుకెళ్ళినా మీకు విడుదల రాదు. ప్రపంచంలో నీ బయటకు రాదు. ఎప్పుడైతే మీరు ఆత్మని గ్రహించారు, ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం పొందారు, ఎప్పుడైతే మీకు ఆత్మజ్ఞానం కలిగిందో అప్పుడే ఈ సంసారం నుంచి ఈ ప్రకృతిలోంచి అప్పుడు మీరు బయటకు వస్తారు. అప్పుడు మహర్షి లేరా జ్ఞానానికి ప్రేమించిన దయ చూపించిన ఒక జ్ఞానికి నిజమైన ప్రేమ స్వరూపుడు, నిజమైన స్వరూపుడు వాడు ఎక్కడ కోరనే కోరడు. ప్రతిఫలంగా ఇది కోరడు వాడి జ్ఞాని. ఏది కోరినప్పుడు ఏది మర్యాదలు కోరినా ఏది కోరి లోకానికి సంబంధించింది కానీ పరలోకానికి సంబంధించింది కానీ ఏది కోరినా వాడు గురువు కాదు. ఇక్కడ వర్ణాచరిస్తాడా? నువ్వు నా దగ్గర నుంచి ఏమి కోరవయ్యా? వర్ణాచరిస్తాడా? నీ దగ్గర నుంచి ఏమి కోరావు? వచ్చి పెట్టుకున్నా నా దగ్గర నుంచి ఆశిస్తాను. మీ బుర్రల వ్యాపారం మన బుర్రల వ్యాపారం బుర్రలోకి ఇస్తాము. బుర్రతోటి వ్యాపారం, దయతోటి వ్యాపారం, ప్రేమతోటి వ్యాపారం, ప్రేమలో వ్యాపారం, దైవ వ్యాపారం, బుర్రలో వ్యాపారం. ఇవి మాట్లాడుతుంది ఏం కోరాడో చేస్తున్నాడు. రామస్వామి దగ్గర కోరాడా? ఎలా చూడమన్నాడా? మమ్మల్ని జ్ఞానే ఏది కోరడే, ప్రేమస్వరూపుడు ఏదో కోరడే, ఈశ్వరుడు కోరతాడా? కొడితేవాడు ఈశ్వరుడా? నా దగ్గర నుంచి ఏమి కోరావు? తన దయాదయక నువ్వు దయాసముద్రుడు, దయాసముద్రుడు, సముద్రుడు, కర్ణాసముద్రుడు. రామకృష్ణుడు వెళతాడు, ఈశ్వరుడు విద్యాసాగరుడు. చెరువును చూశాను, కావలను చూశాను, నదిని చూశాను, వెళ్ళ సముద్రం చూస్తాను అంటాడు రామకృష్ణుడు. గవర్నమెంట్ ఆ రోజున విద్యాసాగరం అనేది బిరుదిచ్చింది. అంటే విద్యలో సముద్రం లాంటి వాడు ఆ విద్యాసాగరుడు. లాస్ట్ రోజుల్లో విద్యాసాగర్ హై స్కూల్ అయితే హెడ్ మాస్టర్ పనిచేసాడు మహేంద్రనాథ్ గుప్తా. గుర్రబడిని తీసుకెళ్తాడు మహేంద్రనాథ్ గుప్తే రామకృష్ణుడు. బండి మీద తీసుకొచ్చారు రామకృష్ణుడని. ఈ బండి ఇక్కడ అంటాడు అంటాడు విద్యాసాగర్. బండి కిరాయిని చెల్లించనులేని అంటాడు మహేంద్రుడు. రామకృష్ణుడు అంటాడు, నేను వరకు చెరువును చూశాను, నేను కాలువలను చూశాను, గుండ్రను చూశాను, నేను నదిని చూశాను, ఇవాళ సముద్రాన్ని చూస్తున్నాను. మీరు సముద్రాన్ని చూస్తున్నారు, మీరు సముద్రంలో ఏముంటుంది? సముద్రంలో ఉప్పు ఉంటుంది. మీరు చూసేది ఉప్పు సముద్రాన్ని కదంటాడు ఉప్పు సముద్రమే కాదు విద్యాసాగర్. నేను ఉప్పు సముద్రాన్ని కలిసి చూస్తాడా? చదువులో సముద్రమే నువ్వు, చదువులో అంతటివాడు నువ్వు. నేను అది విద్యాసాగర్ని చూస్తున్నాను అంటాడు. ఈ మాటలు నీకు ఎందుకు చెబుతున్నానంటే నీకు బయటికి వచ్చేసాక ఇద్దరు జట్లు కూర్చుంటారు. అప్పుడు మహేంద్రనాథ్ అడుగుతాడు, ఎవరికి చెప్పకండి మీరు. మహేంద్రనాథ్ అడుగుతాడు, విద్యాసాగర్కి జ్ఞానం వచ్చిందా? విద్యాసాగర్కి ఆత్మ తెలిసిందా? వారికి జ్ఞానం కలిగింది. విద్యాసాగరికి జ్ఞానం ఎక్కడ జరుగుతుంది? దీనికి అంతర్ దృష్టి రాదండి. మనస్సును అంతర్ముఖపరచాలి. మనస్సును అంతర్ముఖపరచబడితే వాటి ఎవరికి మనస్సు లోపలికి వెళ్ళాలి. బయటకు వస్తున్నంత కాలం, బయటికి విజృంభిస్తున్నంత కాలం, ఈ శిరస్సులు విజృంభిస్తున్నంత కాలం ఏదో గొప్పలు సంపాదించాలని, బిరుదులు సంపాదించాలని, అధికారాలు సంపాదించాలని, ఈ లోపల ఉన్న ఆయనతో గొప్పవాడు లేదని అందరూ చెప్పుకోవాలని, ఇటువంటి బాహ్యమైనటువంటి ఆడంబరాలతోటి, బాహ్యమైనటువంటి గొప్పలతోటి అలంకరించుకోవాలంటుంది. కానీ మనస్సును లోపలికి వెళితే కదా జ్ఞానం వస్తుంది. అని ఇంకా దృష్టి కలగలేదు, జ్ఞానం వచ్చింది. గొప్పవాడే విద్యాసంబంధే ఎనాలిసిస్ చూడండి, రామకృష్ణుడికి ఎనాలిసిస్ చూడండి. మంచి ఉపకారం పడితే చేస్తాడు, కాదంటే లేదు. ఇంకా లోపల దృష్టి కలగలేదు, ఇంకా అంతర్దృష్టి కలగలేదు. అంతర్దృష్టి కలిగిన వాడికి, ఆ లోపల దృష్టి కలిగిన వాడికి పాఠం అంటే ఉరిగిపోవడం, పక్షపాతం అంటే చెయ్యి కడపడిపోవడం, పాఠం అంటే ఉరిగిపోవడం. నువ్వు ఎప్పుడైనా ఎవరి మనిషి పోపడగా అర్థం చేసుకునే శక్తి లేనప్పుడు ఉరిగిపోతాం. పక్షవాతం ఏమో కాలు చేయబడిపోతుంది, పక్షపాతంలో మనసు పడిపోతుంది. శరీరానికి పక్షవాతం వస్తే పునః శ్మశానంలోనే కాలిపోతుంది. వంకర చేయి వంకర కాలం కావాలి. పక్షవాతం శ్మశానంలోనే కాలిపోతుంది, పక్షపాతం కాలంలో కాలదు. ఒక జ్ఞానాగ్ని వల్లే కలుగుతుంది, పక్షపాతం అనేది ఒక జ్ఞానాగ్ని కలుగుతుంది. జ్ఞానాగ్ని పరం చేయగలదు. అంటే రామకృష్ణుడు పక్షపాతంతో చెప్పాడు ఈ మాట జ్ఞానమే. విద్యాసాగరంత వాడు నుంచి పక్షపాతంతో చెప్పి చెప్తాడు. మనటి యాజ్ఞంగా చెప్పాడు. 99% పక్షపాతం ఉన్నవాడు జ్ఞానమే రావచ్చు, పక్షవాతం ఉన్నది జ్ఞానం రావచ్చు, కానీ పక్షపాతం వాడి జ్ఞానం రావచ్చు. మీరు ఎంత ఇప్పుడు మీ శక్తి అంత, మీ యుక్తిని, మీ పరిశ్రమని, మీ శ్రమని, మీ పరిశ్రమ అంతా కూడా పూర్తి మీరు గురి పెట్టాలి. నిరతే సుఖం, అంతు లేని సుఖాన్ని, అంతు లేని శాంతిని, అంతు లేని ఆనందం మీరు అనిపిస్తారు. ఆ గడిచిన మీరు ఏం కూడా మీరు ఆత్మసుఖం అనిపిస్తే, మీకు ఈ జన్మలో ఈ శరీరంలో ఉండగా, ఈ దేశంలో ఉండగా, ఈ లోకంలో ఉండగా మీ శరీరం పడిపోతుందండి, ఆ శాంతిని అనుభవిస్తారు. అది నిరత విషయం, అది నిరతిచయం. ఆ సుఖంతో పోల్చదగిన సుఖం, ఆత్మసుఖంతో పోల్చదగిన సుఖం, ఆత్మశాంతితో పోల్చదగిన శాంతి ఈ లోకంలో లేదు, పరలోకంలో. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో. మీ వైకుంఠానికి కైలాసానికి ఆత్మ దగ్గరికి రావాల్సింది. ఆత్మీయార్థం వైకుంఠం కలుపుతాం, కైలాసం కలుపుతాం, భూమి కలుపుతాం, ఈ ప్లానెట్ కూడా కలిపితే ఎలా నేను చెప్పి మాత్రం మీరు నచ్చకపోవచ్చు. అది ఈనాడు కలిపిన కోటి జాములు ఎట్లా సార్ ఆత్మ దగ్గరికి రావచ్చు? నువ్వు అరుణాచల, నువ్వు అరుణాచల కన్య జనుని కన్నా ఘనత అయ్యాదయ్యాక. నా తల్లి కంటే నువ్వు చేయగల స్వరూపుడు అయ్యా. ఇన్కార్నేషన్ ఆఫ్ కంపాషన్ అయ్యాను భూమి. నువ్వు దయ్యాన్ని గుణం అయ్యా, దయ్యాన్ని స్వభావం నువ్వు రాళ్ళగొట్టవు కాదయ్యాలి. నువ్వు నా కళ్ళ కళ కనిపిస్తున్నావు కానీ రాళ్ళగొట్టవు కాదయ్యాలి. నువ్వు దయ్యాస్వరూపుడే, ఘన దయా దయదు, మనముడు దయ. ఇది అపూర్వమైనది, అపూర్వమైన దయ, ఉన్నతమైన దయ, ఉదాత్తమైనది, బేరాలు చెయ్యని దయ. కానీ మా ఇంటికి వస్తే మీరేం పట్టుకొస్తారు, మీ ఇంటికి వస్తే నాకు ఏమిస్తారు? అటువంటి దయాస్వరూపుడు కాదయ్యా నువ్వు. ఈ లోకానికి సంబంధించిన తల్లి కాదది. రామకృష్ణ మహేంద్రనాథ్తో చెప్పినట్టు నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రత నువ్వు తెలుస్తుంది, కానీ నువ్వు దయాస్వరూపుడు కాబట్టి దైవి నువ్వు తెలుస్తుంది. కానీ ఆ పవిత్రత ఎలా ఉంటుందో, పవిత్ర ముఖం ఎలా ఉంటుంది, దయ యొక్క ముఖం ఎలా ఉంటుంది తెలియని వాడికి దయ ఏంటి, పవిత్రత ఏంటి, చదువు ఏంటి, సంఖ్య ఏంటి, జ్ఞానం ఏంటి? సదరు మహర్షి గారు ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి మీరు. అసలు గోదావరిలో వరకు వచ్చినప్పుడు ఆమూర్తులు ఆమూర్తులు ఎలా కొట్టిపోతాయి? అసలు ఈశ్వరానుగ్రహం నీలో పడాలి, కానీ నీ కోసం ఎంత ఎక్కువ ఈశ్వరానుగ్రహమే ప్రవాహం అనుగ్రహం నీ శిరస్సు మీద పడాలి, కానీ ఈశ్వరుని అనుగ్రహించాలి. కానీ ఈ మృత్యు సంసారంలోంచి, ఈ జన్మ సంసారంలోంచి, ఈ దుర్గుణాలలోంచి, దుర్వాసంలోంచి మనం ఎంత ఇలా విసిరిపడాలి కదండి, అసలు అనుగ్రహం పడాలి. మీరు చేసేది మీరు చేసేది చెప్పాలి, దానాలు మీరు చేసే ధర్మాలు ఈశ్వరానుగ్రహం కోసం ఎంత మీరు పరిమితం చేసుకోకండి. ఇదో కొంతమంది మంచి పనులు చేస్తారని నాకు తెలుసు. మీరు మంచి పనులు ఒక గొప్పల కోసం చేయకండి, అహంకారం పెంచుకోవడం కోసం చేయకండి, మీ కీర్తి కోసం చేయకండి, ఈశ్వర అనుగ్రహం కోసం చేయండి. అప్పుడు మీకు ఈశ్వరానికి వర్షిస్తుంది. అప్పుడు మీలో నువ్వు వాసన బయట వాసనలనే దొంగల్ని, కోరికలనే దొంగల్ని ఈశ్వర ప్రవాహంలో ఈ గంగా ప్రవాహం దీనికి అప్పకూడదు. గొప్పల కోసం తీస్తే తప్ప వస్తానండి, గొప్పల కోసం చేయకండి, ఈశ్వర అనుగ్రహం కోసం చేయండి. అరుణాచల నేను అనుగ్రహించాలంటే నీ ఎంతలో ఉన్నాయి అని అరుణాచల నేనేమన్నా పదో తరగతి చదువుకుంటున్నాను, నాకు పూజల్లో విజయపడం లేదు, నేను అనుగ్రహం వచ్చి పడింది కాబట్టి ఈ ప్రవాహంలో నన్ను అర్థం తీసుకొచ్చి ఇక్కడ పడవు. లోకానికి ఇదే కదండి, మీలో కనుక ఎత్తి చూపించావు. ఎవరు మహాశయ గారు, మీలో ఎవరికైనా ఏదైనా కీర్తి రావాలంటే, అది ఈశ్వరుడు కంటే మన కీర్తిలో తీసుకొని రావాలంటే, ఈ 300 కొత్త పదవులు విజయకంగా నిలబడి రావట్లేదు. 16 సంవత్సరాలు పొడవాడు లోకానికి వెళ్ళి లోకానికి చూపించినప్పుడు ఎవరు అరుణాచల ఈశ్వరుడే కనుక మిమ్మల్ని బాగు చేయాలనుకుంటే ఎవరు ప్రతిఘటించలేరు. ఈశ్వరుడు ప్రతిఘటించగల శక్తి ప్రకృతిలో లేనే లేదు. ప్రతి మీద ఫలం కూడా పడదాం.
ఇక సాధ్యం వచ్చు, నాకు అసాధ్యం వచ్చు,
భగవంతుడికి అసాధ్యం ఏమి ఈశ్వరుడు లేదు. ఈశ్వర సంకల్పాలు ఎవరు దీపుంటారు?
దీపుంటే దీనికి
అంచేత సోదరు మహర్షి కదా, మీ అందరికీ నేను తల నుంచి నమస్కరిస్తున్నాను. మీరు ఏ మంచి పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా, ఏ వ్రతం చేసినా ఓ స్వామిని అనుగ్రహం నాకు ప్రసాదించు, నాకు ఏమీ అక్కర్లేదు, నా ఎందుకు దయ చూపించు, నీ అనుగ్రహం ఒకటే నాకు కావాలి, ఇంకా ఏమీ వద్దు, నాకు నీ కరుణ కావాలి స్వామి, నీ ప్రేమ నాకు కావాలి, అది ఒకటే ప్రార్థించండి, మిగతా గురవు మీరు కదా. అప్పుడు మీకు ఏది మంచి
ప్రార్థన చేయండి, పూజలు చేయండి,
జపాలు చేయండి, అనుగ్రహం కోసం చేయండి, పవిత్రత కోసం చేయండి, పరిపూర్ణ లోకం కోసం చేయండి. ఎవడైతే తోటి మానవుల కోసం జీవిస్తున్నాడో అది యజ్ఞం అంటే, తోటి మానవులను ఉద్ధరించడం కోసం తన కాలాన్ని తన ధర్మాన్ని ఎవరైతే ఖర్చు పెడుతున్నాడో వాడే యజ్ఞం చేస్తున్నట్లే, వాడే యజ్ఞం అంచట ఈశ్వరానుగ్రహం కోసం ప్రార్థించండి. ఈశ్వరుడు దయ ఉంటే మనకు అంతా ఉంది, ఈశ్వరుడు దయ లేదనుకోండి మన మీద ఏమి లేదు, ఈ ఆలోచనలు మీ తలంపనలు ఈశ్వరుడు స్వాగతం చెప్పండి. మీ మంత్రాలు మంత్రం అంటే ఆలోచన కూడా దేవాలయంలో దేవుడు ఉన్నాడనుకుంటున్నాను. దేవాలయంలో దేవుడు ఉన్నమాట నిజమే, ఆ దేవుడి కంటే మీ హృదయంలో దేవుడు మనకు వచ్చే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి చిన్న ఊహ, ప్రతి చిన్న పూజ మన హృదయంలో ఉంది, సాక్షిగా ఉంటుంది. ఈశ్వరుడు చూస్తున్నాడు, ఈశ్వరుడు సర్వసాక్షి.
పరమలోకి తన ధనాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాడు, మీరు ఏదైనా మంచి పనులు చేస్తే ఆ మంచి పనులను అంత బహు జాగ్రత్తగా పెట్టి రాబోయే జన్మల్లో మీ పనికి నీకు ఇచ్చేస్తానని ఇచ్చాడు భగవంతుడు అంటాడు వాసుదేవ స్వామి. మీరు మంచి చేయండి, మంచి చేస్తే మీకు వాగ్దానం, ఇది ప్రతిజ్ఞ, ఇది కన్య. భగవంతుడు చెప్పిన మాటల్లో మనకు ఎవరికైనా విశ్వాసం కలగకపోతే అది భగవంతుడి లోకం కాదు, మన వాసనల లోకం. మీరు ఒకవేళ దోషాలు ఉంటే దోషాలు మీరు స్మరించక్కర్లేదు, మీరు భగవంతుని స్మరించండి. మీకు తెలియకుండా దోషాలను తీసేస్తాడు అని వాళ్ళు. ఓ మహేంద్రనాథ్, ఓ మహేంద్రనాథ్, నువ్వు పవిత్రుడు కాబట్టి పవిత్రుడు నువ్వు తెలిసింది, కానీ లోకానికి ఏమి తెలుస్తుందే మహేంద్రనాథ్, ఈ రామకృష్ణుడు ఎవరో లోకానికి ఏమి తెలుస్తుంది మహేంద్రనాథ్, మహేంద్రనాథ్ నువ్వు పరమ పవిత్రుడు కాబట్టి పవిత్రత ఎలా ఉంటుందో నీకు తెలిసింది మహేంద్రనాథ్. రమణ సాచం రమణ శివం రమణ సుందరం మాటలు నీవే, పాటలు నీవే, మాటలు నీ